గలతీయులకు 3. గలతీయ ప్రజలారా, మీరు అవివేకులు, మిమ్ములను ఎవరు మోసగించారు? యేసుక్రీస్తు సిలువకు వేయబడిన దానిలో ఉన్న అర్థం మీ కళ్ళ ముందు స్పష్టంగా చిత్రించాము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ధర్మశాస్త్రం అనుసరించటం వల్ల మీరు పరిశుద్ధాత్మను పొందారా, లేక సువార్త విశ్వసించటం వల్ల పొందారా? మీరింత అవివేకులా? పరిశుద్ధాత్మతో ప్రారంభించి ఇప్పుడు మానవ ప్రయత్నం ద్వారా నీతిమంతులు కావాలని చూస్తున్నారా? మీరు ఇన్ని కష్టాలు వ్యర్థంగా అనుభవిస్తున్నారా? అది నేను అంగీకరించను. దేవుడు పరిశుద్ధాత్మను పంపి మీకోసం మహత్కార్యాలు చేస్తున్నది మీరు ధర్మశాస్త్రం అనుసరించినందుక, లేక సువార్తను విశ్వసించినందుక? అబ్రహామును పరిశీలించండి. అతడు దేవుణ్ణి విశ్వసించాడు, కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. కనుక విశ్వాసమున్నవాళ్లే అబ్రహాము కుమారులని గ్రహించండి. యూదులు కానివాళ్లను దేవుడు వాళ్ల విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నిర్ణయిస్తాడని లేఖనాలు రాసిన వాళ్లు దివ్య దృష్టితో చూసి చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రహాముతో, అన్ని జనముల వారు నీ కారణంగా ధన్యులవుతారు అని ముందే చెప్పాడు. కనుక అబ్రహాము విశ్వసించి ధన్యుడయ్యాడు. అదేవిధంగా అతని వలె విశ్వసించిన వాళ్లు కూడా ధన్యులవుతారు. ధర్మశాస్త్రంపై ఆధారపడిన వాళ్లందరి మీద శాపం ఉంది. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటినీ అన్నివేళలా ఆచరిస్తూ జీవించనివాడు దేవుని శాపానికి గురి అవుతాడు అని వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవరిని నీతిమంతునిగా చేయడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే విశ్వాసం ద్వారా నీతిమంతుడైన వాడు అనంత జీవితం పొందుతాడు అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రానికి విశ్వాసం పునాది కాదు. పైగా ధర్మశాస్త్రం చెప్పినట్లు అన్నీ చేసినవాడు మాత్రమే అనంత జీవితం పొందుతాడు అని వ్రాయబడి ఉంది. చెట్టుకు వేలాడవేయబడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి కలిగించాలని క్రీస్తు ఆ శాపానికి గురి అయ్యాడు. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం తన ద్వారా యూదులు కాని వాళ్లకు కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం. సోదరులారా, ఇక మన నిత్య జీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకుంటాను. అంగీకరించిన వడంబడికను మనం రద్దు చేయలేము, లేక మార్చలేము. ఈ విషయం కూడా అలాంటిదే. అబ్రహాముకు, అతని వారసునికి దేవుడు వాగ్దానం చేశాడు. కాని ధర్మశాస్త్రములో వారసులకు అని వ్రాయబడలేదు. కాని అనేకులు అని అర్థం రాకుండా ఒకనికి అనే అర్థం వచ్చేటట్లు వ్రాయబడి ఉంది. ఆయనే క్రీస్తు. నేను చెప్పేదేమిటంటే, 430 సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టబడిన ధర్మశాస్త్రం గతంలో దేవుడు చేసిన వడంబడికను ప్రక్కకు త్రోసి ఆయన చేసిన వాగ్దానాన్ని రద్దు చేయలేదు. అయితే వారసత్వం ధర్మశాస్త్రంపై ఆధారపడలేక అది వాగ్దానంపై ఆధారపడి ఉందన్నమాట. ఆ రీతిగా దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానము ద్వారా అబ్రహాముకు ఇచ్చాడు. మరి అలాగైతే ధర్మశాస్త్రం ఉండటంలో ఉద్దేశమేమిటి? పాపాన్ని ఎత్తి చూపటమే దాని ఉద్దేశ్యం. వాగ్దానం చేయబడిన అబ్రహాము వంశీయుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అందజేయబడింది. కానీ వాగ్దానం విషయంలో దేవుడు ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి. మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్ధమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్నిచ్చే శక్తి ఉండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్లం. కానీ లేఖనాల్లో ప్రపంచం పాపాల్లో చిక్కుకుపోయింది అని వ్రాయబడి ఉంది. ఇలా ఎందుకయిందంటే, యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చేయబడిన వరము విశ్వాసం ఉన్నవాళ్లకే ఇవ్వబడుతుంది. విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలుపడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము. మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్లటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది. ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏమాత్రం అధికారం లేదు. యేసుక్రీస్తులో మీకు విశ్వాసం ఉండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడు కానివాడని, బానిసని, యజమాని అని, ఆడా అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరూ సమానం. మీరు క్రీస్తుకు చెందితే అబ్రహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమవుతాం.